ప్రతి వారిలో ప్రజ్ఞగా భాషించేది ఏంటి? పసిపిల్లవాడు నోటి మీద తేనె రత్తె టప్పని చప్పరించి ఆనందిస్తాడు. తేనెని చప్పరించాలని వాడి నాలికి ఎవడు చెప్పాడు? ఇది తేనె చప్పరించుము అని వాడు జీవులో చెప్పించామా? అంటే వాడి ఇంద్రియంలో దాగిన ప్రజ్ఞ దాన్ని చప్పరించాలని చెప్పింది అక్కడ. ఇలాగా మన లోపల ఒక ప్రజ్ఞ ఉంది, ఆ ప్రజ్ఞని వికసింపజేసేవాడు బయట గురువు. కనుక లోపలి గురువుని చూపించేవాడు బయట గురువు. అసలు లోపల గురువు గారికి తాళం వేసేసి నేనే గురువుని, నేనే దైవం, నా ఫోటోను పూజించుము అనేవాడు గురువు కాడు, మనతో వ్యాపారం చేయడం మొదలెట్టేయడం అర్థం అనమాట. కనుక లోపల గురువుని చూపించేవాడు బయట గురువు అవ్వాలి. అయితే ఈ బయట గురువు ఎవడు? ఈ జీవుడు ఎవడు? ఆ పరమేశ్వరుడు ఎవరు? ముగ్గురిని ఒకడు చేశాడు ఇక్కడ ఈ శ్లోకంలో. అందుకే ఈశ్వరో గురు రాత్మేతి మూర్తిభేద విభాగినే. అది కేవలం మూర్తిభేదమేనయ్యా, వీడు జీవుడని, వీడు గురువని, వీడు ఈశ్వరుడని మూర్తిభేదమే. కానీ తత్వత ఒక్కడే. ఎలా వ్యాపించండి? వ్యోమవత్ వ్యాప్తి దేహాయ, ఆకాశము వలే అన్నాడు ఇక్కడ. ఆకాశము వలే ఎందుకంటే అత్యంత వ్యాపక లక్షణం కలిగిన ఈ పంచభూతముల్లో మనకు ఆకాశమే, దాని మించి మనకు తెలియదు కనుక అది ఉపమానం చెప్పారు. అంతే కదండి, ఏదైనా మనకు ఒక దాన్ని ఉపమానం చెప్పాలి అంటే మనకు అది తెలియనప్పుడు, ఏ వస్తువు అయితే చెప్పబోతున్నామో తెలియనప్పుడు మనకు పరిచయం ఉన్న వస్తువుతో పోలిస్తాం. అది పూర్తిగాని కాదు. ఒక వస్తువు ఎర్రగా ఉంటుందని చెప్తే నిన్న నువ్వు తిన్నావే మిరపకాయ, అలా ఉంటుందన్నమాట అంటాం. ఎందుకంటే మనకు మిరపకాయ పరిచయం తప్ప ఎరుపు పరిచయం లేదు. కనుక అది చెప్తున్నారు మనకు. అందుకు క్రమంగా ఆకాశమే చెప్పాడు. ఆకాశమే ఎందుకు చెప్పాడు అంటే వత్ అని చెప్తే గానీ మనం అర్థం చేసుకోవాలి. వత్ అంటే వలే అని చెప్తే కానీ మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దానికంటే సూక్ష్మ అర్థం కాదు మనకి. కనుక అర్థం చెప్పేటప్పుడు వత్ అంటారు, వలే అని చెప్తారు, కానీ ఇది అని చెప్పలేరు. వలే అని చెప్పిన దాన్ని బట్టి మనం సాధన చేస్తూ చేస్తూ వెళ్తే ఇది అవుతాం. ఇది అయ్యాక మనం చెప్పలేం. ఎందుకంటే సృష్టిలో ఏది చెప్పినా వలే అనే చెప్పగలదు, కానీ అదే అని చెప్పలేదు. చెప్పేది ఏదైనా వలే చెప్తుంది. కనుక అది తెలియాలి అంటే వలే అని చెప్పవలసిందే. అందుకే వ్యోమవత్ వ్యాప్త దేహాయ అన్నాడు. ఆకాశములే వ్యాపించేటది, చిన్నకుండా పెద్దకుండా ఇంకా పెద్దకుండా మూడింటిలో వ్యాపించింది ఒకే ఆకాశం. అవునా లేదా? మూర్తిభేదం వల్ల వ్యాపించింది. ఇది తెలుసుకోవడానికి చిన్నవాడు చూసి పైదాన్ని, దాని ద్వారా ఆ పైదాన్ని చూసి ఓహో ఇందులో నేనున్నానా అని గ్రహిస్తాడు. కనుక వాడిని తీసుకువెళ్ళి ఈ ఇంటికి గంగాజలం తెచ్చుకుని పుట్టిన దగ్గర నుంచి అదే చూస్తున్నాడు వాడు. గంగాజలం ఎక్కడుందండి అంటే మా ఇంట్లోని దేవుడి పెట్టులో ఉందండి. కాదునైనా గంగ చాలా విశాలం అంటే కాదు కాదు మా ఇంటి దేవుడి పెట్టులోనే, మా అమ్మ చెప్పింది. నేను పుట్టిన దగ్గర నుంచి అది దాటి వెళ్ళలేదు. వాడు ఏం చేస్తాడు? అప్పుడు ఆ గురువు నాయన దాదా చూపిస్తారని తీసుకెళ్ళి అదిగో ఇది గంగ, ఇందులోంచి బాటలు తీసుకొచ్చి నీకు చూపించారు సుమా, ఇప్పుడు ఒప్పుకుంటావా అని చెప్పారనమాట. అది చెప్పిన వాడేవిడ ఆయన అయ్యాడు. కనుక ఈ పరిమిత చైతన్యమైనటువంటిది ఆయనదేనయ్యా ఆయనే అని చెప్పేవాడు కూడా కావాలి. ఆ చెప్పేవాడు ఎవడవుతాడు? అది పొందినవాడు అది చెప్పగలడు. కనుక మూడు తత్వత ఒక్కటే, ఇది త్రిపుటి ఏకత్వం అని మనం భావించవచ్చు. కనుక ఇక్కడ సాధనకు ప్రేరకుడై సాధనకు శక్తి అయి ఉన్నటువంటి గురువు, సిద్ధిస్వరూపుడైన పరమేశ్వరుడు, సాధకుడైనటువంటి జీవుడు, ఈ ముగ్గురు యొక్క తాదాత్మ్య స్థితి ఏదిందో దాన్ని అందజేయడానికి తస్మై శ్రీ గురుమూర్తయే దక్షిణామూర్తయే మూడు విధములుగా ఉన్న దక్షిణామూర్తి అంటేనే సర్వసమర్థుడైన ఈశ్వరుడు ఆయనకు నమ ఇదం నమస్కారము. మూడిటి యందు భాషించే ఏకస్వరూపుడైన ఆయనకు నమస్కారం. దీన్ని ఎంత అందంగా చెప్పారో సురేశ్వరులు చూడండి. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవత్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. అంటే అంతా ఒకటే అని తెలిసిపోయింది కనుక మూడు కండలు పగలగొట్టేద్దామని కాదు ఇక్కడ అర్థం. మూడు కొండలు ఉండనియండి, కానీ మూడింట్లో ఒక్కటే ఉందని తెలుసుకోండి చాలు. అది ఇక్కడ మూడు విగ్రహాలు బంగారంతో పెట్టినా మూడు బంగారం అని ఎరుకుంటే చాలు. అదే ఇక్కడ మనం గ్రహించవలసింది. అంతేగాని మూడింటిని కరిగించి ముద్ద చేసేస్తా అని కాదు ఇక్కడ. ఇలా సర్వవ్యాపకమైన ఈశ్వర చైతన్యాన్ని గ్రహించడం అనేది ఇందులో పరమార్థం. గనక నమ ఇదం మరి నేననేది లేదు, ఇంకా మిగిలింది పూర్ణమద పూర్ణమిదం నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అని ఇక్కడ చెప్పారు. ఇది అర్థం కావడానికి మొదటి నుంచి వస్తున్నాడు. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం పశ్యన్. అసలు ఇక్కడ నుంచి అండి అద్భుతంగా తీసుకువెళ్తున్నాడు. అంటే ఆలోచించడం అన్న అలవాటు ఉన్న వాళ్ళకి ఇది, ఆవలింతల వాళ్ళ కోసం నేను చెప్పట్లేదు. మాటి మాటికి ఇలా అంటున్నాను నేను అనుకోవద్దు. ఇది మాటకు అర్థం ఏంటంటే బీ అటెంటివ్ అనే బదులు నేను ఇలా అంటున్నాను అంతే, మరింత జాగ్రత్తగా. ఎందుకంటే సృష్టిలో ఏదైనా సహిస్తాం కానీ నీకు చేత కాదురా అంటే సహించను. చేత కాకపోయినా హ్యూమన్ ఈగో అది, చేత కాదు అంటే ఒప్పుకోడు వాడు. నీకు అర్థం కాలేదు అంటే ఒప్పుకోడు. ఇంకా కావాలంటే నాకు అర్థం ఏంటి చెప్పలేదు అంటాడు. ఎందుకంటే ఆఖరికి ఆ చెప్పిన వాడే ఆడవాలి, ఆ వాడికి అర్థం కాలేదేమో అని అంత ఏడిపించేస్తాం. అంత ఈగో ఉంది మనకి, అందరికీ ఉంటుంది దేవు, అది వస్తుంది మనకి ఆ యుగో వల్లే వస్తుంది ప్రాబ్లం. కారణం ఎవడికి వాడు పరిపూర్ణుడని కానీ అహంకారం వల్ల. అది బాగా తెలుసుకోవాలి. ఇది జాగ్రత్తగా ఆలోచించే శక్తి ఉంటే అర్థమయ్యేదే వేదాంతం అండి. ఆలోచనకి బ్రేక్ వేసిస్తే మిగిలినవన్నీ కూడా ఆలోచించండి అందుతుంది. అందుకే తప ఆలోచన తపించి దొరుకుతుంది. తపస్య మార్గం నిరంతరం తపించి విచారణ చేయి. ఇచ్చాడుగా బుద్ధి, మరి వినియోగించడానికి. అందుకు మొట్టమొదటి మొదలెట్టాడు విశ్వం అనే మాట అండి. అచ్చం విష్ణు శాస్త్రంలాగే విశ్వం ఎంత గొప్పగా మొదలుపెట్టారండి. ఏంటంటే ఇది మనకు అర్థమవుతుంది, మిగిలిన ఏం అర్థం కాకపోయినా. ఎందుకంటే రోజు చూస్తున్నాం, రోజు తింటున్నాం, రోజు బతుకుతున్నాం. మనకు పూర్తి అటాచ్మెంట్ విశ్వంతోనే, అవునా లేదా? అసలు సమస్య అంతా ముగ్గురితో ఉంది. దీన్ని బేస్ చేసుకునే మతాలు పుట్టాయి, దీని గురించి చర్చలతోనే దర్శన శాస్త్రాలు పుట్టాయి, వేదాంత శాస్త్రాలు పుట్టాయి. అదేమిటంటే జీవ జగత్ ఈశ్వర ఈ మూడే. మూడు తప్ప మనకు సమస్యలే చర్చించడానికి. జీవుడు అంటే నేను అనబడే నీ భావన, అది ఒప్పుకోవలసిందే ముందు. రెండవది నీ చుట్టూ ఉన్న జగత్, మూడవది ఆయన ఈశ్వరుడు. ఆయన ఎవడో తెలియదు, దీనికి అందరికీ వెనకాల ఉన్నట్ట తెలియదు, చెప్పారు కనుక. కనుక తెలియదు, సమస్య లేదు. ఇక నీతో సమస్య, నేను నాకు ఎప్పుడూ సమస్య కాదు. అంతే కదండి, నాకు అందరూ సమస్యలే తప్ప నేను నాకు సమస్యను ఎలా అంగీకరిస్తా? నేను నాకు సమస్య కాదు. మరి నేను నాకు సమస్య కాదు, ఇక ఆయన అలగూలేడు కనుక ఆయన సమస్య కాదు. ఇక ఉన్నదంతా ఏమిటి? విశ్వం. ఇదే పెద్ద సమస్య మనకి. కనుక ఆ ప్రాబ్లమ్ని తీసేరైనా ఇదేమిటో తేల్చేస్తా అంటున్నారు. అందుకే విశ్వం అని ప్రారంభించారు. నీకు నువ్వు సమస్య కాదండి, పాములో విషం ప్రపంచానికి సమస్య కాదు, పాముకి సమస్య కాదు. అందుకే పాముకి పాము విషం సమస్య కాదు, మనకు మనం సమస్య కాదు. అలాంటి వాళ్ళం మనం. అందుకు ఇక ఈయనగాడు ఉన్నాడే ఎవడు దూరంగా ఉన్నట్ట. పాము చాలా భయంకరము అని వర్ణిస్తుంటే ఇలా చేతులు పెట్టుమని వింటాడు, ఎందుకంటే దగ్గర లేదు కనుక. ఆయన ఎక్కడో దూరం ఉన్నాడు ఈశ్వరుడు, కనుక దూరంగా ఉన్నాడు కనుక ఆయన వల్ల భయం లేదు. ఇది నువ్వే అయిపోయావు కనుక జీవుడు అనబడేది నీ వల్ల నీకు భయం లేదు. భయము సమస్య సుఖము దుఃఖము అంతా దీంతోనే ముడిపడ్డలేదు. కనుక ఆలోచించు, దీని గురించి పెట్టు. ఇప్పుడు విశ్వం గురించి ఆలోచించు. విశ్వం ఎక్కడిది? బయట ఉందండి అని. లేదండి అంటున్నాడు మొట్టమొదట. బయట లేదు విశ్వము, బయట లేదు విశ్వం. ఏ మరి భలే చెప్తారండి ఎదురుగా ఇంతగానే. బయట లేకపోతే నాకు బయట మీరు చెప్తూ ఉన్నారు, మీకు బయట మేము వింటూ ఉన్నాం, బయట లేదంటారేంటి? దీనికి బాగా గుర్తుపెట్టుకోండి, శంకరుల ఫిలాసఫీ అంటే ఏదో ఊహలతోనూ చేసిన ఫిలాసఫీ కాదు. ది సైంటిఫిక్ అండ్ లాజికల్ ఫిలాసఫీ శంకరుల వారి. ది సైంటిఫిక్ అండ్ లాజికల్ శాస్త్రీయమైన తార్కికమైన ఫిలాసఫీ. అయితే ఆలోచన ఎంత దూరం వెళితే సత్యం తెలుస్తుందో అంత దూరం వెళ్ళింది శంకరుల వారి యొక్క దృష్టి. కొంత దూరంలో ఆగిపోయారు కొంతమంది, అంతే కదండి. మేడ దాకా చేరగలిగేవాడే ఇవన్నీ మెట్లు అని చెప్పగలడు, అంతే కదా. మెట్లు మూడే మెట్టు దగ్గరే కూర్చుని ఇదే మేడ, ఆ పైన మేడ లేదు అనేవాడి గురించి మనం ఏం చెప్పగలం? కనుక శంకరుల వారు అంత దూరం వెళ్ళారు ఇక్కడ. అందుకు విశ్వం, విశ్వం ఎక్కడున్నది? నీలోనే ఉన్నది. ఎలా ఉన్నది? దర్పణ దృశ్యమాననగరి, అద్దంలో కనబడే పట్టణంలాగుందయ్యా విశ్వం. నీలోనే నిజ అంతర్గతం అది. నిజ నిజ అంటే తన యొక్క, అంటే నీ యొక్క అని ఇక్కడ అర్థం. తన యొక్క అంతర్గతం లోపలే ఈ విశ్వం ఉంది. ఎలా ఉంది అంటే అద్దం లోపల పట్టణం ఉన్నట్లుగా అని చెప్పారు. అద్దం లోపల పట్టణం ఉన్నట్లుగా ఉందిట. అంటే అర్థం పట్టణం ఎంత ఉండని ఇవ్వండి, ఎంత ఉండని ఇవ్వండి, కానీ పట్టణ స్వరూపం అద్దంలో మితి చేయబడింది, అవునా లేదా? పట్టణం ఎలా ఉన్నప్పటికీ కూడా అద్దం ఎలా గ్రహించిందో అదే పట్టణం అద్దానికి. ఇది ఒక్కటి ఆలోచించండి, పెద్ద పెద్ద దూరాల లెక్కలే. అద్దానికి పట్టణం ఏమిటి? అద్దం తానేం పొందిందో అదే పట్టణం. అసలు పట్టణ స్వరూపం ఏమైనప్పటికీ అందులో ఏం గోచరిస్తున్నదో అదే దానికి పట్టణం. ఎంత విశాలమైన కొండలు, విశాలమైన సముద్రాలు, వాటి ఎత్తులు లోతులు అన్నీ ఇందులో కనిపిస్తున్నాయి. ఇది ఎత్తైన కొండ కదా, ఎక్కాలేమో అని అద్దం మీద చేస్తే ఫ్లాట్, ఒకటే అది. అందులో పారే నీరు కనిపించిందని చేస్తే తడిదగలదు. అన్నీ ఇందులో మాత్రం కనిపిస్తున్నాయి. పైగా అద్దపు వికారాలన్నీ కూడా ప్రపంచానికి ఉన్నట్లు కనిపిస్తాయి. అద్దానికి కొంచెం నీలరంగు ఉంటే కనిపించే ప్రపంచమంతా నీలంగా కనిపిస్తుంది. అద్దానికి మకిలి ఉంటే ప్రపంచమంతా మకిలి పట్టిపోతుంది, అవునా లేదా? అలాగే అద్దానికి కాన్కేవ్ అండ్ కాన్వెక్స్ లెన్స్లు అంటారు, కటక దర్పణములు అని మనకు చెప్తారు. కాన్కేవ్ అండ్ కాన్వెక్స్ ఉబ్బెత్తుగా లోపలికి ఉండేటప్పుడు ప్రతిబింబంలో ఆకారంలో తేడా వస్తాయి. ఇంత మొహం అంత మొహం ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. కనుక ఈ తేడాలన్నీ ఎందులో కనిపిస్తున్నాయి? అర్థంలో. కానీ విశ్వంలో లేవు. అర్థంలో చూసి ఈ వికారములన్నీ విశ్వం అనుకోవడం ఎలాంటిదో, నీలో నువ్వు ఈ ప్రపంచాన్ని చూస్తున్నావు, బయటది కాదన్నాడు. ఇది శంకరుల వారు చెప్పిన మాటని లోతుగా ఆలోచిస్తే ఎవరికి వారికి అనుభవంలో ఉండే విషయమే. ఇటీవల బాగా అభివృద్ధి చెందినటువంటి తత్వశాస్త్రాలు, పాశ్చాత్య దేశంలో కూడా ఉత్పన్నమైన తత్వశాస్త్రాలు కూడా ఈ మాటనే ప్రతిపాదిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ప్రయత్నించగా ప్రయత్నించగా, తపస్సు చేయగా తపస్సు చేయగా, నిజాయితీగా ఆలోచించేవాడు ఏ సత్యం దగ్గరికి వస్తాడో ఆ సత్యమే అద్వైతం. అందుకు ఇక్కడికి వచ్చి తీరవలసిందే. అందుకు ఇక్కడ చెప్పే మాటను బాగా ఆలోచిస్తే ప్రపంచం అనేది బయట లేదు, నీ లోపలే ఉంది అన్నారు. ఎలా ఉన్నది? అద్దంలో నగరం వలే. అంటే ఇక్కడ గురువుగారి ఉపమానం ఎంత అందమైన ఉపమానం, ఎంత అద్భుతమైన ఉపమానమో చూడండి. అంటే బయట ప్రపంచం లేదు అని అనలేదు ఈయనది. అసలు నీదైన ప్రపంచం నీ లోపలదే అని ప్రతిపాదిస్తున్నారు. ఎందుకంటే పట్టణం అద్దంలో ఉంది అంటే పట్టణం బయట ఉన్నది, అద్దంలో ప్రతిఫలించింది. అయితే అద్దంలో ప్రపంచం, బయట ఉన్న ప్రపంచం ఒకటేనా? ఒకటే కాదా? ఒకటే అవునా? ఒకటి కాదు కూడా. ఎందుకంటే మనకు ఆ దృశ్యం ఇందులో కనిపిస్తుంది. కొండ అద్దమందు కొంచెమై ఉండదా అన్నట్లు, అంత విస్తృతమైన కొండ, అందులో ప్రవహించే నదులు ఇత్యాదులు అన్నీ కూడా ఈ అద్దంలో కనిపిస్తున్నాయి. ఈ అద్దం బట్టి వాటి పరిమాణం ఇంతే అని కానీ, లేదా వాటి పరిణామం ఇంతే అని కానీ మనం చెప్పగలమా? ఈ అద్దం అనే మితిలో అదంతా ఇమిడి గోచరిస్తూ ఉన్నటువంటిది. అలాగే మన ముందున్న ఈ అనంత విశ్వం కూడా ఎంతుంటే మనకేం లాభం అండి? మనకి ఏది అనుభవానికి వస్తుందో అదే మన విశ్వం. ఎంత విశ్వం ఉన్నా మన విశ్వం మనదే, మనకి ఏది అనుభవానికి వస్తుందో అదే విశ్వం. కనుక విశ్వం అంటే కనిపించేది కాదు అనిపించేది అని ఇక్కడ బాగా తీసుకోవాలి. అనిపించేది విశ్వం, కనిపించేది కాదు అని. ఇది తాత్వికమైన ఆలోచనతో కొంత చెప్పి సర్వసామాన్య అనుభవంతో కూడా మరి కొంత చెప్తే బాగా తెలుస్తుంది. విశ్వంలో ఇదం ఇత్థం అని నిర్ణయించలేము విశ్వాన్ని. అది ఎలాగో అంటే విశ్వం గురించి చెప్తూ మనకి ఐన్స్టైన్ మొదలైనటువంటి విజ్ఞాన శాస్త్రవేత్తలు రిలేటివ్ థియరీ గురించి చెప్పారే, సాపేక్ష సిద్ధాంతం అని వస్తుంది. ఈ సాపేక్ష సిద్ధాంతం మీద కొంచెం అవగాహన ఉంటే ఇది బాగా అర్థమైపోతుంది. ఎవడి దృష్టిలో ఏమిటో అదే వాడికి విశ్వం, ఒక్కొక్కరి దృష్టిలో ఒక్కొక్కటి. అయితే విశ్వం తప్పకుండా మన చైతన్యం లోపలి రిఫ్లెక్షనే. దీన్ని ఆభాస అనండి, ప్రతిబింబం అనండి, ఏదైనా మన చైతన్యం లోపలి రిఫ్లెక్షన్. మన చైతన్యం ఓపెన్ అయి ఏది తీసుకుంటుందో అదే ప్రపంచం, అంతే కదా. ఈ చైతన్యం ఓపెన్ చేయకుండా, తెరవకుండా మనం ఉంటే విశ్వానుభవం మనకి లేనేలేదు. అప్పుడు విశ్వం ఉంటే అంత, పోతే అంత మనకి. కనుక ప్రపంచం ఎక్కడుంది అంటే నీ చైతన్యం బహిప్రసరణ జరిగి గ్రహించుతుంది. అది గ్రహించి నీ లోపల దేన్ని ప్రతిబింబింపజేస్తుందో దానినే విశ్వముగా నువ్వు భావన చేస్తూ ఉంటావు. దీని గురించి కొంచెం ఆలోచిస్తే అన్నమయ్య ఒక పాటలో దీన్ని బాగా చెప్పాడు. ఈ జగత్తు గురించి మిథ్యావాదం అంటే ఇదే. దీని గురించి ఎంత బాగా చెప్పారంటే, కల్లయును కాదు ఇది, కడు నిజము కాదు అన్నాడు ఆయన. కల్లయును కాదు ఇది, ఈ ప్రపంచమంతా అబద్ధమా అంటే అబద్ధం కాదు, అలాగే నిజమా కాదన్నాడు. కడు నిజము కాదు అని ఇక్కడే చరణంకి వచ్చేటప్పుడు ఇంకా చాలా బాగా చెప్పాడు. కను తెరిచినంతనే కలుగు నీ జగము, కను మూసినంతనే కడు శూన్యము, కనురెప్ప మరుగునే కలిమియును లేమియును. కళ్ళు తెరిస్తే కనిపిస్తుంది, కళ్ళు మూస్తే లేదు ఈ జగత్. ఎవడికి? వాడికి. అంతే కదండి, ప్రపంచం అనేది చిట్ట చివరికి సబ్జెక్టివ్. అది బాగా గుర్తుపెట్టుకోండి, సబ్జెక్టివ్. నీకు సంబంధించినదే మరి వాడండి అని. వాడైనా నీకు సంబంధించిన వాడే. నువ్వనే స్ఫురణ నీకుంటేనే అవతల వాడి గురించి నీకు విషయం అవగాహనలోకి వెళుతుంది. కనుక ముందు ఆ సబ్జెక్టివ్ అనే దాని గురించి ఇక్కడ చెప్తున్నారు. నువ్వు కనులు తెరిస్తే ప్రపంచం, కళ్ళు మూస్తే లేదు. కనుక కనురెప్ప మరుగునే కలిమియును లేమియును. ఇక్కడ కళ్ళు అని ఆయన చెప్పాడే కానీ సమస్తేంద్రియములు మనం తీసుకోవాలి. ఈ సమస్తేంద్రియములతో మనం ఏది అనుభవిస్తున్నామో అది మనకు విశ్వం. అంతే కదండి, మనం చూసేది, మనం వినేది, మనం తినేది, మనం గ్రహించేది, మనం అనుభవించేది, ఇది ఇంద్రియముల ద్వారా వెళుతుంది. ఇంద్రియముల ద్వారా ఏది వెళుతుంది? నిజాంతర్గతమైన చైతన్యమే ఇంద్రియముల ద్వారా ప్రసరించి ఈ జగత్తుని ఇది ఇది అని నిర్ణయించుకుని లోపలికి తీసుకుని అనుభవిస్తున్నది. కనుక విశ్వం అంటే ఏమిటి అంటే నీ ఆలోచనే, నీ అనుభవమే. కనుక విశ్వానికి నిర్వచనం మన ఆలోచనే ప్రపంచం, మన అనుభవమే ప్రపంచం. చిట్ట చెరుకు నువ్వెవరు అంటే మన ఆలోచనే మనం, మన ఆలోచనే మనం. మన ఆలోచన ఏ విధంగా గ్రహిస్తుందో అదే విశ్వం. అందుకే ప్రపంచంలో ఎందరో బ్రతుకుతున్నారు కానీ అందరిది ఒక విధమైన గతి లేదు. ఎందువల్ల? నిజాంతర్గతం. దీని గురించి మనం అనేక మార్లు ఒక చిన్న హాస్యంగా చెప్పుకుంటూ మాట అన్నాం, నాయన ఎవరి లోకం వాడిదని అయినా అనే మాట. ఎన్ని లోకాలంటే ఎవరి లోకం వాడిదని, ఇది జోక్ కాదు, ఇది సత్యం. అది ఎవడి లోకం వాడిదే. ఇదే ప్రపంచాన్ని మనము చూస్తున్నాం. మనము అంటే మానవ సామాన్యం వదిలేయండి, ప్రపంచంలో మానవులేనే ఉండేది, ఎందరు జీవులు లేరు. ప్రతి జీవి కూడా విశ్వంలో అనేక సంఘటనలు చూస్తున్నాయి. అన్ని సంఘటనలు అందరూ ఒక్కలాగే స్పందిస్తున్నారా అనేది మనం పరిశీలిస్తే, తన కళ్ళ ఎదురుగా జరిగిన సంఘటనకి దానితో అనుబంధం పెట్టుకున్న వాడి స్పందన ఒకటి, దానితో ఏ అనుబంధం లేని వాడి స్పందన ఒకటి. ఇది కళ్ళ ముందు జరిగే సంఘటనకి, కళ్ళు తీసుకునేదానికి తన వాళ్ళు అన్నప్పుడు ఆ సంఘటన పట్ల స్పందన వేరు. అదే సంఘటన మరుగుడు చూస్తాడు, వాడు మానవుడే, వాడివి కళ్ళే, నువ్వేం దృశ్యం చూసావో వాడు అదే చూశాడు. అయినప్పటికీ వాడి స్పందన వేరు, ఎందుకంటే ఆ సంఘటన పట్ల వాడుకున్న భావనాబంధం వేరు. ఇది విడిచిపెడితే ఎక్కడో దూరంగా మరుగుడు ఉంటాడు. వాడి స్పందన ఎలా ఉంటుంది? ఆ సంఘటనలో విషాదం ఉంటే అయ్యో అంటాడంతే అయిపోయింది. అక్కడ అనుబంధం లేకుండా ప్రత్యక్షంగా చూసేవాడి కంటే వాడి స్పందనలో కొంచెం తేలికతనం ఉంది. కానీ వాడు విశ్వాన్ని చూస్తున్నాడు. చూస్తున్నాడు అంటే ఒక వార్తా మార్గంలో వాడు చూస్తున్నాడు. కంటిగా చూడలేదు కానీ వాడి ఇంద్రియం గ్రహించింది విశ్వాన్ని. అక్కడెక్కడో అమెరికాలో భవంతి కూలింది, ఇక్కడ మన ముందర అబ్బో అన్నాం. కానీ భవంతి కూలినప్పటి సంఘటనలో ఉన్న వాడి స్పందన మనకి లేదు. అయితే మనము చూసామంటే చూసాం, ఇక్కడి నుంచి మనం చూసింది ఒక వార్తగానో లేదా శ్రవణం ద్వారానో గ్రహించాం. గ్రహించి దానిని మన అంతర్గతం రిసీవ్ చేసుకున్న బట్టి దానికి ఒక భావం ఏర్పరచుకున్నాం, మితి చేసుకున్నాం. కనుక బయట ప్రపంచం లేదని కాదు ఇందులో ఉద్దేశం, బయట ప్రపంచం ఏదో అదే నువ్వు అనుభవిస్తున్నది కాదు అని. మిథ్యావాదం అంటే లేనిది అని కాదు, కానిది అని అర్థం. ఇది ఇక్కడ అది నువ్వు ఏదనుకుంటున్నావో అది నీ ప్రపంచం, కానీ అక్కడ కనిపిస్తున్న దాన్ని కనిపిస్తున్నట్టు నువ్వు రిసీవ్ చేసుకోలేవు. ఉదాహరణకి చంద్రుడు ఎలా ఉన్నాడు అని ప్రశ్నమిస్తే గుండ్రంగా తెల్లగా ఉన్నాడండి అన్నట్టున్నా. గుండ్రంగా తెల్లగా ఉన్నాడని ఎవరు నిర్ణయించారు? నీ యొక్క అంతర్గతమైన చైతన్యం చక్షురింద్రియం ద్వారా ప్రసరించింది. అది ఆ ప్రసరించి ఆ చంద్రుడిలో ఆ రూపంతో ఇది తదాకార వృత్తిని తీసుకున్నది. ఆ చంద్రుడు ఆకారంతో తన్మయించింది, దాన్ని అనుభవిస్తున్నది. అయితే చంద్రుడు అలాగే ఉన్నాడా? చంద్రుడు అలాగే ఉన్నాడా అంటే ఇంకొంత దూరం పోయాక చంద్రుడు అసలు కథ ఏంటో ఇంకోటి చెప్పాడు, వాడికి దొరికింది. కనుక సృష్టిలో దీన్నే రిలేటివ్ థియరీ అని వాడు చెప్పాడు. ఇలా ప్రతివాడు మితి చేసుకుంటాడు. అర్థం ఏం చేస్తుంది? మితి చేస్తుంది. ఇది నీలోనిదేనయ్యా, బయటది కాదు. ఈ మాట చెప్తే వినట్టువాడు. ఎందుకయ్యా కంటి ముందు అంత కనిపిస్తుంటే ఎలా కాదంటావు అంటే, నీలో ఉన్నదాన్నే నువ్వు బయట చూస్తున్నావు, నీలో ఉన్నదే బయట కనిపించుతున్నదాని భలే ఉంది అన్నాడు. నీలో ఉన్నదే బయట కనిపిస్తున్నదే అనలేదు. అది ఒకటి చూడండి, శంకరుల వారి మాట అంటే ఇంత గొప్పగా ఉంటుంది. అందుకు బహిరివ ఉద్భూతం అన్నారు. బహి ఉద్భూతం ఇవ, బయట కలిగినట్లుగా నువ్వు అనుకుంటున్నావు, నీ లోపల ఉన్నది బయట కలిగినట్లుగా భావిస్తున్నావు. ఎందువల్ల అంటే మాయయా అని చెప్పారు. మాయ వల్ల, మాయ వల్ల నువ్వు అలా అనుకుంటున్నావయ్యా అని చెప్పారు. అయితే ఈ విషయాన్ని గ్రహించితే ఏమవుతున్నది? మాయ తొలగిపోతే నీకు అసలు తెలిసిపోతుంది, నా లోపల అంతఃకరణ చైతన్యం దాని యందు ప్రతిఫలింపబడిన దానినే నేను విశ్వం అనుకుంటున్నాను. అంటే సూపర్ ఇంపోజ్ చేయబడింది అన్నమాట. ఈ విశ్వం సూపర్ ఇంపోజ్ చేయబడింది అంతఃకరణ చైతన్యంలో. అంతఃకరణ చైతన్యం అంటే ఇక్కడ ఏది అని అంటే, దీనికి ఇతరత్రా మనకున్నటువంటి ఉపనిషత్తులు మొదలైనవి తీసుకుని శంకరుల వారే ఇదే భావాన్ని ఉపదేశ సహస్రంలో చెప్పారు. అందులో అహంకృతి ఆత్మనిర్భాసో ముఖాభాస వదిష్యతే అని చెప్పారు. అహంకృతి మనలో అహం రూప చైతన్యము, నేను అనేటువంటి ఏ చైతన్యం అయితే ఉందో అది భావిస్తుంది. నేను అంటే ఫలానా వాణ్ణి అని అనుకుంటున్నాం. నేను అనే స్ఫురణ దేనివల్ల వచ్చిందని గమనించకుండా ఈ నేను అనే దాన్ని దేనితో మితి చేసుకుంటున్నావో, ఈ దేహేంద్రియ ప్రాణ మనస్సులతో మితి చేసుకుని తద్వారా గ్రహించేటటువంటి దానినే నువ్వు లోపల ప్రతిఫలింప చేసుకుని దానితో తమ్మయుడివై అదంతా బయట ఉంది అని భావిస్తున్నావు. అది బయటది కాదు, నీలోదే అనే విషయం నీకు ఎప్పుడు తెలుస్తుంది? అసలు ముందు ఇలా అనిపించడానికి కారణం ఏమిటంటే మాయయా అన్నాడు. అయితే ఇది బాగానే ఉందండి, మాయయా అని చెప్పారు. అది మరి ఎలా తొలగుతుంది? ఎలా తొలగితే అది మాయ కాదని తెలుస్తుంది? బయట ఇంత స్పష్టంగా కనిపిస్తుంటే బహిర్వా అని ఎందుకంటున్నారు అంటే, నాయన స్వప్న దృష్టాంతం మళ్ళీ చెప్తున్నారు ఇక్కడ. స్వప్న దృష్టాంతం అంటే తనలో తానే ప్రపంచాన్ని ఏర్పరచుకోగలడా ఎవడైనా అనే దానికి ఎందుకు ఏర్పరచుకోలేడు చూడవయ్యా అన్నాడు. స్వప్న దృష్టాంతం చూపిస్తున్నాడు, తనలో తానే ఏర్పరచుకోగలిగేది.
అసలు భగవంతుడు మనకిచ్చిన అవస్థలేమిటో మనం గమనిస్తే ఆయన అడ్రస్ మనం తెలుసుకోగలం. మనం గమనించమే, మనల్ని మనమే గమనించాం. మనల్ని మనం గమనించుకోవడం మొదలెడితే నువ్వేంటో తెలిపోతాం. అసలు సృష్టిలో నా గురించి చెప్తేనే నాకు అర్థం కాదు, ప్రపంచం గురించి చెప్తే భలే వింటాం మనం, నా గురించి చెప్తే ఆవలింత వస్తుంది మనకి. ఎందుకు? లోపలికి వెళ్ళే పనిది ముందు నేను అని ఏమనుకుంటున్నావో తేల్చు. నేను అనుకుంటున్నది నేను కాదు అని తేలిపోతుంది నెమ్మది నెమ్మది నెమ్మది. ఒకటి తేల్చి నేతి నేతి నేతి, ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని తేలగా ఏది మిగులుతుందో అది నువ్వైపోతావు. అక్కడికి తీసుకెళ్ళడానికి గురుగారు ప్రయత్నిస్తున్నారు. కనుక ముందు నీ బయట ప్రసరించే విశ్వమంతా నువ్వు అనుకుంటున్న దాన్ని ముందు అక్కడ కట్ చేసి నీ లోపలదే అన్నారు. ఎక్కడికి తెచ్చారు చూడండి, నిజ అంతర్గతం పశ్యన్ ఆత్మనీ, దాని లోపలే చూస్తూ మాయయా మాయ చేత బహిరవ ఉద్భూతం బయట కలుగుతున్నట్లున్నావయ్యా. ఇది ఎలాగంటే యథా నిద్రయా, నిద్ర వల్ల జరుగుతున్న ఒక ప్రక్రియని చెప్తున్నారు ఇక్కడ. మన అవస్థల్లో నిద్రావస్థ ఒకటి, కళలు కంటాం కానీ కళ గురించి ఎప్పుడైనా ఆలోచించామా? ఈ కళ అనే దాని గురించి మనకి చక్కటి ఉపమానాలు అనేకం మనకి గురువుగారు ఇచ్చారు, అంతకుముందు ఉపనిషత్తులు కూడా చెప్పారు. ఇప్పుడు బయట ప్రపంచం అనుభవించేటప్పుడు మనలో ఉండే ఒక అహంకారం ఉంది. అహంకారం అంటే ఇక్కడ గర్వం అనే ఉద్దేశం నేను చెప్పట్లేదు, నేను అనబడే ఒక స్ఫురణ గురించి ఇక్కడ చెప్తుంది. ఈ అహంకారం జాగ్రత్త అహంకారం అనిపించుకుంటుంది. జాగ్రత్త అహంకారం, ఇంద్రియాలన్నీ మెలకువగా ఉన్నాయి కనుక ఆ జాగ్రత్త అవస్థలో నేను ఇంద్రియాలతో దేహంతో ఉన్నాననే భావన జాగ్రత్త అహంకారం. కానీ స్వప్నంలో నీకేముంది? స్వప్నంలో అహంకృతి స్వప్నాహంకృతి అని పేరు పెట్టుకోవచ్చు. స్వప్నాహంకారం, ఈ స్వప్నాహంకారంలో నువ్వు కనబడుతున్నావు. అలాగే ఓ 10 మంది మనుషులు, వాళ్ళతో నువ్వు చర్చ, అందులో ఈ అరణ్యాల్లోనే తిరుగుతున్నట్టు. అరణ్యంలో కొండలు కోనలు ఎత్తుపల్లాలు గుట్టలు అగ్నులు నీళ్లు అన్నీ చూస్తున్నావు నువ్వు. ఇవన్నీ ఎవడు సృష్టించాడు? ప్రశ్నించుకున్నావా? ఇవన్నీ ఎవడు సృష్టించాడు? వీడిని ఎవడు చూస్తున్నాడు? నేను నేను అనబడే దేహం కూడా అక్కడ కనబడింది. దేహమే నువ్వైతే నీ దేహాన్ని నువ్వు అక్కడ ఎలా చూడగలుగుతున్నావు? అందులో ఎవరు చూస్తున్నారు? బయట ప్రపంచమైతే నేత్ర సహాయంతో నువ్వు చూస్తున్నావు, అలాగే ఇంద్రియముల సహాయంతో వింటున్నావు. కానీ స్వప్నంలో నువ్వు దృశ్యాన్ని చూస్తున్నావు, శబ్దాన్ని వింటున్నావు, ఇవన్నీ కలుగుతున్నాయే. ఈ కలగడం దేనివల్ల ఎప్పుడైనా ఆలోచించుకున్నావా? అంటే తదపేక్ష లేకుండానే అనుభవించగలిగేదేదో లోపల ఉందన్నమాట. అది ఇక్కడ వాడు చూస్తున్నాడు. ఇదంతా కూడా చూస్తూ దాంతో తన్మయం చెందిపోయాడు. అయితే ఈ తన్మయం చెంది కలకంటున్నాడన్న విషయం ఎప్పుడు తెలిసింది వాడికి? కలకంటున్నంతసేపు వాడికి తెలియదు. అది మధ్యలో ఎవడైనా ఇది కలయమో అని డౌట్ కళ్ళలోనే ఎక్స్ప్రెస్ చేస్తే కల కాదని వాడు అందులోనే ఎక్స్ప్రెస్ చేస్తాడు. అందులో అన్నీ వాడికి కనిపిస్తున్నాయి. వాడు పడుకున్నదేమో మంచి ఏసీ రూమ్, మంచి వేసవిలో ఏసీ రూమ్లో పడుకున్నాడు, చల్లగా పడుకున్నాడు. కలొచ్చింది, భయంకరమైన అడవిలో పులి వెంట పెడుతుంది, తిరుగుతున్నాడు, ఒళ్ళంతా చెమట్లు పట్టేసే అగ్నిలో దూకాడు, ఒళ్ళంతా కాలిపోతుంది, అమ్మో అని లేచాడు. ఒక్కసారి ఒళ్ళంతా చెమట్లు. ఈ చెమట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? అసలు ఏసీ రూమ్లో చెమట్లు పట్టడం ఏంటి? ఆ పుట్టే. కొంతసేపటి వరకు ఏమైందిరా అంటే వాడికి ఎక్కడున్నాడు కూడా తెలుసుకోవడానికి కొంత టైం పట్టింది, కళతో తన్మయం చెందాడు. ఆ తర్వాత మంచినీళ్ళు తాగి పడుకున్నాడు. వాడి తర్వాత గాఢ నిద్ర పట్టింది. తర్వాత సంగతి ఆలోచిద్దాం. కానీ కొంతసేపు అయిన తర్వాత తేరుకుని ఎంత భయంకరమైన కళ వచ్చింది తెలుసా, దానిలో అదే జరుగుతున్నట్టు నాకు అనిపించింది అన్నాడు. అది కళ్ళ అంటే ఆ విషయం ఇప్పుడు నువ్వు చెప్తే తెలిసిందిలే అన్నాడు. వాడు కంటున్నంతసేపు తెలిసిందా? లేదు. కనుక ఇది నిద్ర వల్ల అది నిజము అని నీకు అనిపించిన విషయం నిద్ర వదిలిన తర్వాత తెలిసింది నీకు. అదేవిధంగా మాయ వల్ల నీకు బయట ఉన్నదాని వలె కనిపిస్తుందన్న విషయం ఎప్పుడు తెలుస్తుంది? నీకు ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత తెలుస్తుంది అని ఇక్కడ ఇంత జగ్గా చెప్పారు. రెండు అందుకు ప్రయత్నం ఎటు వెళ్ళాలి? ఆత్మజ్ఞానం వైపు వెళ్ళాలి అని. ఇక్కడ నిద్రయా అనే దానికి మాయయా అని తీసుకోవాలి. స్వప్నంలో చూసే అనుభూతి బహిరయోద్భూతం అని, అది ఎక్కడ చూశాడు? తనలోనే. అంతర్గతం అని మూడిటికి చక్కటి అన్వయం చేశాడు. ఇది మనకు తెలిసిపోతే ఈ విశ్వం నా మనస్సు లేదా అంతఃకరణంలో అహంకృతి అనేటువంటి చైతన్యంలో ప్రతిఫలించిందే ప్రపంచము అని తెలిసిందప్పుడో దేని యందు ప్రతిఫలించిందో అదేమిటి అని ప్రశ్న వస్తున్నది. ఈ చైతన్యం నిరంతర భావన అనే దాని చేత విశ్వంతో తన్మయం చెంది ఇది ఇది అది నిర్ణయించుకుంది. ఇప్పుడు ఇది సూపర్ తెలిసిపోయిన తర్వాత దేని మీద ఇంపోజైందో ఆ చైతన్యాన్ని చూస్తే అది నువ్వు చేసిన ఏ విశ్వంతోనూ దానికి సంబంధం లేదు. అప్పుడు క్రమంగా ఏ వెలుగుని ఆధారం చేసుకునేదంతా జరుగుతున్నదో దాన్ని చూడడం మొదలు పెడతావు. దానికి విశ్వ వికారాలు ఏమీ లేవు. అప్పుడు సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం. అప్పుడు నీకు నీవేమిటో తెలుస్తుంది, స్వాత్మానం, నిన్ను నువ్వు తెలుసుకుంటావు. నిన్ను నువ్వు తెలుసుకుంటావు అంటే నేనేమిటో నీకు తెలుస్తుంది అంటా. నేనేమిటో నీకు తెలుస్తుంది ఇప్పుడు మాత్రం తెలియదా ప్రశ్న వస్తుంది. నేను అన్నది ఇప్పుడు ఉన్నది, మరి నేనేమిటో అనేది తెలియడం ఏంటి? ప్రతివాడు నేను 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 అని లేకుండా మాటే ఆడే, మరి నేను అనే స్ఫురణ ఇప్పుడే ఉంది కదా, మరి నేను కొత్తగా తెలియడం ఏముంది అంటే ఇప్పుడుంది కానీ నేను ఇప్పుడు ద్వయమై ఉందయ్యా. అప్పుడు తెలిసేది అద్వయం. అందుకే స్వాత్మానమేవ అద్వయం, అది రెండుగా లేదు అని తెలుస్తున్నది. ఏకమై ఉన్న చైతన్యం. నువ్వు ఈ విశ్వ ప్రతిఫలనం వల్ల ఇది వేరు అది వేరు ఇది వేరు అది వేరు అనుకుంటున్నావు, కానీ నీ లోపల ఉన్నది ఒకే చైతన్యం అని. ఇక్కడ మాయయ అనే మాట ఉన్నది, ఇది చాలా పెద్ద గొడవైన విషయం. దాని గురించి ఇంకో చోట వదులుతారు. మాయ అంత తేలిక వదిలేస్తుందా, మరొక చోట దొరుకుతుంది మనకి. అక్కడికి వచ్చినప్పుడు దాని యొక్క విషయాన్ని మనం చూద్దాం. అయితే ఈ స్వప్న వృత్తాంతాన్ని గురువుగారు చెప్పడానికి ముందుగా ఉపనిషత్తులు ఎక్కడెక్కడ ప్రతిపాదించాయి, ఎందుకంటే గురువుగారు కూడా వేదమత ప్రతిష్ఠాత, అందుకు వేద వేదాంతం అని చెప్పినటువంటి సత్యాన్ని ఇక్కడ స్ఫురింపజేస్తూ బృహదారణ్యక ఉపనిషత్తులో చెప్పిన మాట, అస్య లోకస్య సర్వావతో మాత్రం ఉపాదాయ స్వయం విహత్య స్వయం నిర్మాయ స్వేన భాష స్వేన జ్యోతిష ప్రస్వపతి. తన యొక్క చైతన్యంతో తన యొక్క ప్రకాశంతో విశ్వాన్ని చూస్తున్నాడు. మనం చూసే ప్రపంచానికి ఏ లక్షణం ఉందనుకుంటున్నాం, ఉంది గోచరిస్తోంది అని రెండు లక్షణాలు అనుకుంటున్నాం. కానీ ఇది ఉంది గోచరిస్తోంది నిజమే, కానీ ముందు నువ్వుంటే కదా పని, అదే కదా విశ్వానికి ఇది ఇలా ఉంటుంది అని నీ యొక్క జ్ఞానముతో నిర్ణయిస్తున్నావు. ఇది మనకి ప్రాక్టికల్గా అంటే భౌతిక జ్ఞాన పరంగా ఆలోచిస్తే ఒక శబ్దం ఇంత ఎక్కువగా ఉందండి నేను భరించలేనంటాడు ఒకడు, చాలా తక్కువగా ఉందంటాడు మరొకడు. అయితే నిజానికి శబ్దం యొక్క స్వరూపం అదా? శబ్దం ఇంత చిన్నగా ఉన్నా కంపించిపోయేటువంటి జంతువులు ఉన్నాయి, అతి సూక్ష్మమైన శబ్దాలు వినగలిగే ఉన్నాయి. అంతెందుకంటే దోమ ఎక్కడో రెక్క చప్పుడు చేస్తూ ఉంటే మనకు వినబడదు, అదే మన చెవి దగ్గరకు వచ్చి జుమ్మని చప్పుడు చేస్తే ఒక్కసారి విని అమ్మో జుమ్మంటోందండి అన్నాం. అంటే అది కొత్తగా ఇక్కడికి వచ్చి సౌండ్ చేసిందా? తన సౌండ్ అక్కడ ఉంది ఇక్కడ ఉంది, నీకు సమీపంలోకి వచ్చాక సౌండ్ తెలిసింది, కనుక సౌండ్ అక్కడ లేదంటావా? నీ ఇంద్రియం ద్వారా లోపల ఏది రిఫ్లెక్ట్ అయి గ్రహిస్తున్నావో దాన్ని బట్టి నువ్వు అది నిర్ణయించుకుంటున్నావు. అలా ఈ సర్వ జగత్తులో కూడా దృశ్యం కానీ శబ్దం కానీ ఇదమిత్తమైన స్వరూపం లేదు. ఇది మనకి ఇప్పుడు వైజ్ఞానికంగా ఆలోచిస్తే తెలుస్తుంది. అది నీ ఇంద్రియముల యొక్క చైతన్యం నుంచి నువ్వు గ్రహించి ఏది అంతఃకరణలో పెట్టుకున్నావో దాన్ని బట్టి నిర్ణయించేస్తున్నావు. ఈ ఇంద్రియం బట్టి ఇది గ్రహించాను కనుక ఇది అంటున్నావు. అంటే నీ అంతఃకరణ చైతన్యాన్ని ఇంద్రియాలతో పరిమితం చేశావు, పరిమితం చేసావు కనుక దీనితో ఏది దొరికిందో అదే ప్రపంచం అని సెటిల్ అయిపోయాను. కానీ నువ్వు ఇంపోజ్ చేసుకున్న ప్రపంచ అంతరంగంలో అది పరిమితి అయిపోయింది, కానీ అంతఃకరణంలో అన్న చైతన్యానికి మాత్రం పరిమితి లేదయ్యా, అది అపరిమితమై ఉన్నది, అది అద్వయం. దానికి ఇంకా ఈ పరిమితి లేదు కనుక రెండవది లేదు, అది నిరుపాధికము అయినటువంటిది చైతన్యం. ఇది మనకి జాగ్రత్త అవస్థలో తెలుస్తున్నది అని. అయితే మాయయా అన్నారు కనుక మాయకు రెండు లక్షణాలు ఉన్నాయి, అదేమిటంటే ఆవరణం విక్షేపం అని. ఆవరణం అంటే కప్పేస్తుంది, అంటే ఉన్నదాన్ని తెలియనివ్వనేది ఆవరణ. విక్షేపం అంటే ఉన్నదాన్ని మరొక రకంగా అనిపించేది విక్షేపం. అది ఇక్కడ మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఆవరణ అనేది తెలుస్తుంది, అప్పుడు ఏమీ తెలియదు మనకి. అలాగని పరతత్వం తెలిసిపోయిందా? అంతకంటే తెలియలేదు, అక్కడది కప్పుకు పడిపోయింది. మరి స్వప్నంలో జాగ్రత్త అవస్థలో ఉండేది విక్షేపమైన మాయ. విక్షేపం అంటే ఒకదాన్ని ఒకటి అనుకోవడం. దీన్ని మరొక చోట ఆయన స్పష్టం చేస్తారు. దీనికి మనకి వేదాంత పరిభాషలో అగ్రహణం అన్యథాగ్రహణం అని కూడా చెప్పారు. అసలు తెలియకపోవడం, ఒకటి ఇంకోలా కనబడడం, ఈ రెండు మాయ వల్ల ఏర్పడే దోషములు అని. ఈ విషయం గీతలో పరమాత్మే నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమాపృత అన్నాడు. మాయ చేత ఆవరింపబడడం చేత నన్నెవడూ తెలుసుకోలేకపోతున్నాడు. నన్నంటే ఎవరిని? నన్ను అంటే నీలో నేను 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 అని స్ఫురిస్తున్న చైతన్యాన్ని అర్థం. ఈ నేను నేను చేసాం మనం బయటపెట్టేశాం, బయటపెట్టేసి అదే నేను అనుకుంటున్నాం. కానీ నేను అనడానికి ఏది మూలమో వాడు అసలు నేను కాదు, వాడు గురించి చెప్పడం ఇదంతా. కనుక నన్ను అని గీతలో చెప్పిన మాటకు అర్థం ఆత్మ చైతన్యము. ఇది ముందు నాలోంచి ఎందుకు మొదలెట్టాడు ఆయన? ప్రపంచానికి ఈశ్వరుడైన పరమేశ్వరుని ప్రతిపాదించేటప్పుడు ప్రపంచం నుంచి మొదలెట్టచ్చు కదా, అంతర్గతం ఇక్కడి నుంచి ఎందుకు మొదలెట్టాడు అంటే సురేశ్వరాచార్యులు ఆయన ఏం చెప్పాడు అక్కడ, ఆత్మలాభాత్ పరోలాభం నాస్తీతి అని చెప్తూ, స్వేచ్ఛయా సృష్టమావిశ్య విశ్వంయో మనసి స్థిత. ఆ పరమాత్మ అందరి లోపల ఉన్నటువంటి వాడు ఆయన. ఆ చైతన్యం అంటే ఒకటి ఉంది గనకనే నువ్వు అందులో ప్రతిఫలించిన విశ్వాన్ని చూసి ఆయననే విశ్వం అనుకుంటున్నావు నువ్వు. ఆ చైతన్యం నిజానికి ఏమీ లేదు, వికారమే లేదు దానికి. కానీ నువ్వు అనుభవించే సుఖదుఖములు ఈ బయట విశ్వం నుంచి ఆరోపించుకుని, ఇదంతా చైతన్యమునందు ఆరోపించుకుని, ఆ నేను అనబడే నేనే బాధపడుతున్నాను లేదా సుఖపడుతున్నాను భయపడుతున్నాను ఇవన్నీ అనుకుంటున్నావు. కానీ ఏ చైతన్య ఆధారంగా ఇవన్నీ అనుకుంటున్నావో ఆ చైతన్యానికి ఇవేవీ లేవు. కేవలం నువ్వు ఆరోపించుకున్న మాయ చేతివి పొందుతున్నావు సుమా అని ప్రతిపాదిస్తున్నారు. సర్వం శ్రీ పరమేశ్వర అర్పణమస్తు. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోయం క్షోభరహితో. బ్రాహ్మణాః సంతు నిర్భయాః అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః అధనాః సధనాః సంతు జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. వందేశం.